దేశం యొక్క గొప్పతనమైన ఆ దేశంలో ఉన్నటువంటి వ్యక్తుల మీద ఆధారపడి ఉంటుంది. సైన్స్ అద్భుతంగా వృద్ధి చెందింది, దాని అంతకి ఓడిపోయింది. ఇంకా టెక్నాలజీ డెవలప్ అవటమే తప్ప సైన్స్ లో కనిపెట్టాల్సింది ఏమీ లేదు. టెక్నాలజీ చాలా డెవలప్ అవుతుంది. ఇప్పుడు కంప్యూటర్ టెక్నాలజీ మొదలెట్టాం మనం, దాని అంత ఎక్కడికి వెళ్తుందో మనకు తెలియదు. ఇంకా ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్స్ ఇవి విపరీతంగా పెరిగిపోయాయి గత 10 సంవత్సరాలలో. ఇదివరకు ఉత్తరాలు రాసుకోవటం లేకపోతే ఎస్టీడీ చేయాలి అంటే గంటలు రోజు రావచ్చు రాకపోవచ్చు, కాదు మెచ్యూర్ కాకపోవచ్చు. ఇప్పుడు మీరు అమెరికాతోనే మాట్లాడేయచ్చు, చంద్రమండలంతో మాట్లాడేయచ్చు అవసరం అయితే. కమ్యూనికేషన్స్ బాగా డెవలప్ అయిపోయాయి. ప్రకృతి యొక్క నియమం ఏమిటి అంటే ఏది అవసరమో అది ఇస్తుంది మీకు. మన శారీరక సామర్థ్యాన్ని కూడా ఎంత అవసరమో అంతే తీసుకుంటుంది మన శరీరం. మీరు ఎంతైనా ఆహారం తీసుకోండి, బ్లడ్ లో ఉన్నటువంటి గ్లూకోజ్ లెవెల్ చూసుకుంటే కాన్స్టెంట్ గా మెయింటైన్ అవుతుంది. మీరు ఎలాంటి వాయుమండలంలోనూ ఉండండి, ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ రేషియో మారదు, మారితే మనిషి చచ్చిపోతాడు. మీరు ఏదైనా చేయండి, కారం తినండి, మాంసం తినండి, ఆవు మాంసం తినండి, తోటకూర తినండి, ఏదైనా తినండి, మానవ శరీరం లోపలికి వెళ్ళిపోయిన తర్వాత దానికి కావలసినటువంటి ఎలాంటి మార్పులు కావాలో అదే చేసుకుంటుంది. అలాగే మీరు మౌనాన్ని మీ లోపలికి పంపించగలిగితే దాన్ని ఎలా మార్చుకోవాలో అదే మార్చుకుంటుంది. మీరు అది అర్థం చేసుకోండి. మీరేం చేయరు కానీ ఇన్నాళ్ళు కమ్యూనికేషన్స్ రూపంలో నానా గందరగోళాన్ని మీ చెవుల ద్వారా మీ శరీరానికి అందించారు. ఇంద్రియాల ద్వారా గందరగోళాలేగా అందించేది, శబ్దాలు చెవుల ద్వారా, రూపాలు కన్నుల ద్వారా, వాసనలు ముక్కు ద్వారా, స్పర్శ చర్మం ద్వారా అందించుకుంటూ వచ్చారు. మీరు వీటన్నిటికీ అతీతమైనది. వీటన్నిటికీ కారణభూతమైనటువంటి మౌనాన్ని ఇప్పుడు అందించండి. మీరు యోగ సాధనలో మీరు నేర్చుకోవాల్సింది అది. మహర్షి వేదాఫెక్ట్ జూన్ 10వ తారీఖున స్టార్ట్ చేశాడు ఛానల్. మన అదృష్టం ఏంటంటే మన ఛానల్ వాళ్ళని ఎంత అడిగినా వాళ్ళు దాన్ని ఇవ్వటంలే. రోజుకి 3 గంటల పాటు ఆ ఛానల్ 56 దేశాలలో ప్రసారితమవుతుంది. రోజుకి సాయంత్రం 7 నుంచి 10 వేదాలు మానవ జాతిని ఎలా మారుస్తాయి అన్నది ఆ సందేశం. మొదటి రోజు మాత్రమే విజయవాడలో నేను చూడగలిగాను. మరి గుంటూరులో చూశారో లేదో నాకు తెలియదు, చూశానో నాకు ఇద్దరు అన్నారు. చాలా మందికి అసలు దాన్ని పట్టించుకోలేదు. 20 రోజుల ముందు నుంచి పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వస్తున్నా, ఎందుకంటే మీరు మౌనంగా లేరు కనుక వస్తుంది అది ప్రోగ్రామ్. ప్లస్ ఏంటి అసలు అది డిస్టెంట్ ఎడ్యుకేషన్ మీద జాయిన్ ప్రోగ్రామ్ అది. ప్రతిరోజు 3 గంటల పాటు ప్రోగ్రామ్ ఇస్తున్నాడు. సంవత్సరం తర్వాత మీకు పరీక్ష పెడతాము. పరీక్ష పెట్టిన తర్వాత ఆ వేద విజ్ఞానంలో మీరు ఎంత ముందుకు వెళ్ళారు. ఒక ఊళ్ళో ఉన్నటువంటి సిటీ ఛానల్ వాళ్ళు, ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ అడిగి మాకు ఆ ఛానల్ కావాలి అంటే స్టార్ టీవీలు అవి ఇచ్చిన వాడు ఆ ఛానల్ ఇవ్వడు. అవిడికి కాదు ఇందుకు పెట్టింది మాకు 7 నుంచి కదా. మా కుర్రాడు ఎలిమెంటరీ స్కూల్ పరీక్షలు రావటానికి డిస్టర్బెన్స్ అవ్వదు, ఇంజనీరింగ్ కాలేజీ పరీక్ష రావటానికి డిస్టర్బెన్స్ అవుతుంది, ఎందుకంటే వేద విజ్ఞానం తెలుసుకుంటే పరీక్షలు డిస్టర్బ్ అవుతుంది. ముందు ఈ అవగాహన నేర్చుకోండి. ఎందుకు వేదం గురించి తీసుకొచ్చాను అంటే వేదము అంటేనే మౌనము, మౌనములోంచి ఉద్భవిస్తుంది వేదం. కానీ వేదం ఎక్కడి నుంచి ఉద్భవిస్తుంది? మీలోంచి ఉద్భవిస్తుంది. మీరు దర్శిస్తారు మీలో వచ్చినటువంటి వేదాన్ని. మీరు దర్శించినటువంటి వేదానికి ఒక రూపం ఇస్తారు, ఒక భాష ఇస్తారు. ఆ మౌనాన్ని మీరు ప్రాక్టీస్ చేయండి బాగా ఈ గురు పూర్ణిమ నుంచి. అందుకే అన్ని రకాల మాటలు కట్ అన్నాను. సో నాతో కూడా మాట్లాడకండి, మీరు నాతో మౌనం నేర్చుకోగలిగితే సాధించండి. మౌనం ఆవేదన ఉంది మాస్టారు, బాధ ఉంది మాస్టారు, టేపులు ఉండండి, మాట్లాడకూడదు. ఎక్కడా ఇంట్లో కూడా మాట్లాడకపోతే పనులు ఎక్కగలుగుతాయి మాస్టారు. థ్రోట్ క్యాన్సర్ వస్తే మాట్లాడండి, చూస్తాను ఎలా మాట్లాడతారు. మాట్లాడాలన్నా మాట్లాడలేరు కదా, మరి అప్పుడు పనులు ఎక్కగలుగుతాయి. సింగు లాజిక్, మాట్లాడకపోతే పనులు జరగవు. ఇది తీసుకెళ్ళి ఆఫీసులో ఈ నియమం పెట్టకండి. మళ్ళీ ఆ గందరగోళం, అందుకని ఇన్నిసార్లు రకరకాలుగా చెప్తాను. మీరు ఆ సమత్వం యోగ ఉచిత ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి నియమాలని. ఇంటి లోపల మౌనం, ఆఫీసులో అందరూ ఎలా ఉంటారో అలాగే ఉండండి. మార్పు తెలియకూడదు. అనేక మంది యోగులు ఈ కాలంలో మన మధ్యనే తిరుగుతున్నారు. వాళ్ళు యోగులను మీకు తెలియదు, మీతోనే మాట్లాడుతూ ఉండొచ్చు అనేక సార్లు. ఎప్పుడు తెలుస్తుంది? మీరు మౌనంగా ఉంటే తెలుస్తుంది. ఆ క్షణంలో మౌనంగా ఉండాలండి మాస్టారు, అదేం కుదిరే పనేం కాదు. మీరు కొన్ని జన్మల మౌనాన్ని పాటించినా గురువు వచ్చినప్పుడు మౌనం భంగం అయిపోతుంది. ఇంకొక గురువు ఎప్పుడు వచ్చినా సడన్ గా వస్తాడు, ఆకస్మికంగా వస్తాడు. అది సమర్థ రామదాస్, రామకృష్ణ పరమహంస కంటే గొప్ప ఆధ్యాత్మిక వ్యక్తులు మీకు దొరకరు కదా. ఆయనకి ఆయన గురువు వస్తే కంగారు పడ్డాడు, కంగారు పడి ఉద్భూతం అనుకున్నాడు, దెయ్యం అనుకున్నాడు, ఆయనే రాసుకున్నాడు. ఇంకోళ్ళు ఎవరైనా రాస్తే పోనీ అతిశయోక్తి మాస్టారు కంగారు పడింది వచ్చే దానికి ఉంది, ఆయన స్వయంగా రాసుకున్నాడు. మరి మీ ముందు మహర్షులు వస్తే మీరు కంగారు పడలేదు అంటే అర్థం ఏంటి అంటే ఆయన శక్తిని మీరు గుర్తించలేదు అని. ప్రిన్సిపాల్ వస్తే లెక్చరర్స్ కంగారు పడతారు, బయట వాళ్ళు ఎందుకు కంగారు పడతాడు, కూరగాయల వాడు కూడా కంగారు పడ్డాడు ప్రిన్సిపాల్ వస్తే పోవాలంటే. ప్రిన్సిపాల్ని చూసి వాడు కంగారు పడతాడు, ఆయన కింద పనిచేస్తాను వాడు కంగారు పడతాడు, మిగతా వాడు కంగారు పడతారా, కూరగాయల వాడు కూడా ఏం రా అంటాడు ప్రిన్సిపాల్. మీరు ఋషుల్ని ఏం రా అని అంటారు గ్యారంటీగా. ఇంకేంటే మీకు ఋషులతో అవసరం లేదు, ఋషుల కార్యప్రణాళిక మీరు చేయగలిగినప్పుడు మాత్రమే మీరు ఋషుల్ని చూసి కంగారు పడతారు. మీతో ఏదైనా పని ఉంటేనే కదా ఆయన వచ్చి పని చెప్తాడు. హిందూ కాలేజీ ప్రిన్సిపాల్ నాకేం పని చెప్పాడు కదా, కాలేజీ వర్క్ అయింది, డిపార్ట్మెంట్ వర్క్ కానీ కాలేజీ వర్క్ ఏదైనా ఉంటే నాకు సంబంధించినటువంటి అధికారి నాకు ప్రణాళికలు అయినా ఇస్తాడు, ఇది చేయమని చెప్తాడు, లేకపోతే టార్గెట్ ఫిక్స్ చేస్తాడు. ఋషులు వచ్చారా మాస్టారు, ఇప్పుడు వచ్చారు వాళ్ళ పని వాళ్ళు చేసి వచ్చినారు, మీతో చెప్తారా ఏంటి రా ఇది నేను చూస్తున్నాను చూడని చూస్తే అప్పుడు మీరు వాళ్ళని చేయని వాళ్ళు గొడవ పట్టుకులాగో వాళ్ళ కాళ్ళు పట్టుకులాగో వాళ్ళ గోళ్ళ పట్టుకులాగో ఏదో చేస్తారు, ఆయన పని చేయనివ్వమ్మ. అంతేదా వాళ్ళ పనులు మీరు చేయదలుచుకుంటే నిరంతర మౌనం ఇంట్లో పాటించాలి. మనలాంటి సమూహాలలో మౌనము మాత్రమే మీడియం అవ్వాలి, కేవలం ఒక గంట మాత్రమే మనం మాట్లాడుతున్నాం ఇక్కడ. అది కూడా ఎందుకంటే ఆ మౌనం యొక్క విశిష్టత మీకు తెలియాలని. ఇలాంటి గ్రూప్ 3 సార్లు వచ్చాక నేను కూడా మీతో పాటు మౌనంగా కూర్చుంటా, అంతవరకు నా మౌనాన్ని మీరు భరించలేరు. అందులో నేను మీతో పాటు కూర్చుంటే దాన్ని ఏమవుతుంది నాతో పాటు మౌనంగా కూర్చుంటే అనేది ఇలాంటి సాధన క్యాంపులు కనీసం మీరు 3 అటెండ్ అయి ఉండాలి. అదంతసేపు మాస్టారు వస్తాం అటెండెన్స్ ప్రాక్సీ చెయ్యండి, నాకే అభ్యంతరం లే కానీ అప్పుడు నేను కూర్చున్నప్పుడు వచ్చే గందరగోళం భరించగలగాలి, నాకేం అవసరం లేదు అభ్యంతరం లేదు. కానీ ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మీరు 10 మందికి చెప్పండి, ఎవరు ఎక్కడ బీజం గలవాళ్ళు ఉన్నారో నాకు తెలియదు. ఏం చేయమంటున్నాను నేను మిమ్మల్ని, ఇక్కడ మౌనంగా ఉండండి, మీ ఇళ్లలో మౌనంగా ఉండండి, ఆఫీసులో మామూలుగా ఉండండి. అసలు తెలియకూడదు మీరు సాధకులని, రాజ విద్య రాజగుణ్యం అంటేనే అర్థం ఏంటంటే కింగ్లీ సీక్రెట్. రాజు తన మిలిటరీ సీక్రెట్స్ ఎలా జాగ్రత్తగా కాపాడుకుంటాడో బాహ్య జగత్తులో మీరు సాధకులు అని ఎవరికీ తెలియకూడదు. అంటే మొట్టమొదట కండిషన్ ఏంటంటే డ్రెస్ వేయకూడదు. డ్రెస్ వేస్తే ఏమవుతుంది, ఇందుకే చెప్తున్నానంటే నేను చాలా మంది అడుగుతూ ఉంటారు మాస్టర్ మరి మనం కూడా ఒక డ్రెస్ పెడదామా, పులిని చూసి నక్క వాత పెట్టుకుంది, వాత పెట్టుకుంటే వాతలు మీరు ఉంటాయంటే డ్రెస్ వేయమ్మా. ఇందుకు డ్రెస్ వేయమో కారణం చెప్పాం కదా, ఇందుకు డ్రెస్ వేయము అంటే మనం సాధకులము అని తాటి చెప్పుకోము. మనం సాధకులము అని మనం లోంచి వచ్చేటటువంటి ప్రకాశం చెప్పాలి. వెంకటేశ్వర స్వామి గొప్ప సాధకుడు అని ఆయన ఎప్పుడు చెప్పుకోలేదు, ఆయన చుట్టూ చేరారు, శుద్ధి సై చెప్పుకున్నాడే ఏంటి గొప్ప సాధకుడు అని. ఆయన పాపం ఈ శిష్యుల గోళ భరించలేక ఒక వస్తాదు నా పేరు గుర్తు రహువులో రాహుల్లో ఏదో రహుముల్లా ఆయన శిష్యుడుగా ఉడిచాడు, ఆయనకు సేవ చేస్తూ కూర్చున్నాడు, అతను వస్తాడు ఆయన అంటే శక్తిని శరీరం బాహపించేశాడు. నాకు కరెక్ట్గా గుర్తు లేదు ఆయన పేరు, కొద్దిగా 10 తొమ్మిది పేరు ఆ రాత్రమే స్టార్ట్ అవుతుంది. మరి శక్తి సాయికి ఏం కారణం పట్టింది, ఒక వస్తాది అంతా అతను సేవ చేయడానికి వెళ్తాను. నిజమైనటువంటి ఆత్మజ్ఞాన సంపన్నుడు చెప్పుకోడు నాకు ఆత్మజ్ఞానం ఉంటుంది. డ్రస్సులు సంస్థలు వెంట పడకండి. మరి దేని వెంట పడమన్నాను నేను మీకు చాలా స్పష్టంగా క్లియర్ కట్ అవగాహనతో 6 వ్యక్తులను నేను మీకు పరిచయం చేశాను. సివి మీరు ఏం ఉపయోగించుకుంటున్నారో నాకు తెలియదు. లారీ మహర్షి అని పరిచయం చేశాను నేను, రామకృష్ణ పరమహంసని పరిచయం చేశాను నేను. పరిచయం చేయటమే కాకుండా ఆయన పుట్టినరోజు ఒక విశేషమైనటువంటి ధరణి దీక్షను కూడా తీసుకోమని చాలా మందికి పాంప్లెట్లు పంపించాను. చాలా మంది దీక్ష తీసుకున్నారు, ఫ్రేమ్ కట్టించుకున్నారేమో, లామినేషన్ చేయించుకున్నారేమో, లామినేషన్ చేయించి ఇంటి అతక మీద ఉందేమో ఆ కాగితం ముక్క, కనీసం ముందు గదిలో ఉంటే కనీసం 10 మంది చూస్తారు, దుమ్ము దులుపు ముందు గదిలో పెట్టండి దాన్ని, కనీసం మీరు చేయకపోయినా కనీసం ఆ రంగులు చూసి ఇదేంటని ఎవడైనా అడుగుతాడు. శిర్డి సాయిని సత్యసాయిని పరిచయం చేశాను, అరవిందోని పరిచయం చేశాను, ఇక్కడ మా గురువు గారిని పరిచయం చేశాను. మరి వీళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవాలి అన్నది మౌనంలో పట్టుకోండి మీరు. అందుకు చెప్తున్నాను, మీరు ఇదివరకు ఏం చేశారు, కంగారు పడకండి, ఇదివరకు ఏం చేశారో నాకు అనవసరం. ఇప్పుడు నేను కూడా పట్టుకుంటున్నా కదా, పరిగెత్తండి నాతో పాటు, పరిగెత్తిస్తా. చెప్ప, ఆ మౌనంలో సివివి కొమ్మ ఎలా ఉంటుంది? ఆ మౌనం అనే మహావృక్షంలో సివివి అనే కొమ్మ, లాహరి మహాశయ అనేటువంటి కొమ్మ, రామకృష్ణ పరమహంస అనేటువంటి కొమ్మ, శుద్ధి సాయి సత్యసాయి అనేటటువంటి కొమ్మ, అరవిందో యొక్క కొమ్మ, శ్రీరామ శర్మ ఆచార్య గురుదేవుని యొక్క కొమ్మ, ఎలాగా రకరకాలుగా ఒక మహావృక్షంగా మారుతుందో, ఓ మహావృక్షానికి ఇది ఆరు శాఖలు అనుకోవచ్చు మీరు. ఇదంతా అర్థం చేసుకోవాలి అంటే మాస్టారు నాకు తలనొప్పిగా ఉంది, మాస్టారు మా అమ్మాయికి పెళ్లి కాలేదు, ఈ ప్రశ్నలకి జవాబిస్తూ నేను కూర్చుంటే ఇది నేను చెప్పలేను. క్లాసులు మారుతాయి, ఒకటో క్లాస్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్ వరకు అదే కెమిస్ట్రీ సైన్స్ చెప్తాం, కానీ డెప్త్ మారుతుంది. ఇది అర్థం చేసుకోండి. మరి మా ప్రాబ్లమ్స్ చెప్పేది ఆ చాక్లెట్లే. కావలసినంత మంది గురువులు ఉన్నారు మీకు చాక్లెట్లు ఇవ్వడానికి, వాళ్ళ దగ్గరికి వెళ్ళవచ్చు. అయితే మీ దగ్గరికి రాకూడదా? దీనికోసమండి, కేవలం దీనికోసం. మిగతా ఇక్కడి చోట కూడా వెళ్ళండి. మీ ఆఫీస్కి వెళ్ళమని చెప్తున్నాను, మానేమని చెప్తున్నానా? ఆఫీస్లో ఏం చేయమని చెప్తున్నాను? తిట్టాల్సి వస్తే తిట్టండి. ఇప్పుడున్న అటెండెంట్ నాయన, నీలో శ్రీనివాస శర్మ ఆచార్యం చూస్తున్నాను, నీ పాదధూళి నేను ఎత్తి మీద వేసుకుంటాను అంటే వాడు హాయిగా బాస్ కుర్చీలో కూర్చుంటాను, నేను బయట కూర్చోబడతాడు. అక్కడ ఆ పిచ్చి పని చేయకండి, ఇంట్లో చేయొచ్చు. అర్థమైందా తేడా? ఎక్కడ మౌనంగా ఉండమంటున్నాను, మీరు బయట మౌనంగా ఉంటా ఉంటారు, ఇంట్లో మాట్లాడతారు. ఎప్పుడూ రివర్స్ గేర్ ఇవ్వండి, అది నేర్చుకోండి. బయట మౌనం అక్కర్లే, మీరు రోడ్డు మీదకి వచ్చాక మీరు మౌనంగా ఉన్నాను ఇలా ఇలా అంటే ఇక్కడికి ఏం అర్థం అవుతుంది? వద్దు, నోరు ఉంచి చెప్పండి. ఇంటి లోపలికి వచ్చేసాక మీరు అసలు మాట్లాడకండి. చాలా ముఖ్యమైనటువంటి విషయం ఉంది, ఏం పరాలే, మాట్లాడకండి, సాధించండి. ఇది మీరు ఎంత తొందరగా సాధిస్తే నేను అంత తొందరగా నెక్స్ట్ క్లాస్ మొదలెట్టగలుగుతాను. మౌనముందుంచి ఎలాగ మీరు ముందుకెళ్ళాలి, ఒక విధంగా చెప్పుకోవాలి అంటే, సత్యం అనేటటువంటి సాగరము ఉంది అనుకుంటే, సత్యం అంటే ఏమిటి అంటే ఓ మహాసాగరాన్ని దాటాలి అని మీరు అనుకుంటే, మౌనము ఒక పడవ లాంటిది. పడవ లేకుండా మీరు దాటలేరుగా, ఆ మౌనం నుంచి దాటుతారు. ఆ మౌనం ప్రాక్టీస్ చేయండి. మరి ప్రాబ్లమ్స్ మాస్టర్ నాకు అర్థం కాదు ఏంటి అంటే, మౌనంగా ఉంటే ప్రాబ్లం ఎలా వస్తుందో నాకు అర్థం కాదు. మౌనం అంటే అర్థం ఏంటి? ఏ ఆలోచన రాకూడదని కదా. ఏ ఆలోచన రానప్పుడు మీ ప్రాబ్లమ్స్ ఎలా వచ్చాయి? ప్రాబ్లం వచ్చిందంటే అర్థం ఏంటి? మౌనం, నిరంతర మౌనం. ఆ నిరంతర మౌనమే నిరంతర గురు సన్నిధానంగా మారుతుంది. ఇప్పుడు కాదు అది గురు సన్నిధానం కాదు, అది మౌనం శూన్యంగా ఉంది ప్రస్తుతం. ఈ శూన్యము పూర్ణంగా మారాలి, మారుతుంది. అది నువ్వేం చేయక్కర్లే అని చెప్తున్నావు. అన్నం శక్తిగా ఎలా మారుతుంది? నువ్వేం మార్చకంలే, మన చేతిలో ఉంటే మార్చలేం కూడా. అది ఏదో స్టక్ మర్చిపోతాం, కోపం వచ్చేవారి మీద అలిగి ఆరాయించుకోవటం మానేస్తాం. ప్రకృతి తనంతా తన పని చేసుకుంటూ పోతుంది, కనుక అడ్డంకులు లేకుండా ఊపిరి పీల్చుకోగలుగుతున్నావు, అన్నం అడుగుతోంది. మౌనాన్ని డైజెస్ట్ చేసుకోండి, ఆరాయించుకోండి ఆ మౌనాన్ని. ఎవరు ఆరాయించుకుంటారు? మీరేం చేయక్కర్లే. మీరు మౌనంగా ఉంటే మీ శరీరంలోని ప్రతి అణువు దానికి స్పందిస్తుంది. ఆ స్పందన గమనించుకోండి. ఇక్కడే కూర్చోకండి మౌనంగా. ఒక కర్ర మౌనంగానే ఉంది, ఒక రాయి మౌనంగానే ఉంది, జంతువులన్నీ మౌనంగానే ఉన్నాయి, చెట్లు మౌనంగా ఉన్నాయి, మరి వాటికి భగవంతుడి యొక్క దర్శనం ఎక్కడైంది? అలాంటి మౌనం గురించి నేను మాట్లాడుతున్నాను. డైనమిక్, సక్రియమైనటువంటి మౌనం. ఆ సక్రియత ఏ యాంగిల్లో మీరు ఆలోచించుకోవాలి? మౌనంగా కూర్చున్నారు, స్వీకరించండి ఆ మౌనాన్ని. మౌనాన్ని స్వీకరించండి, మాటల్ని కాదు. నేను మాట్లాడే మాటలు మీకు అర్థమవుతున్నాయి. టేప్ పెట్టి ఫాస్ట్గా టేప్ మూవ్ చేశాను అనుకోండి, అనుకుని ఏం అర్థమవుతుంది మీకు? ఏం అర్థం కాదు. అంటే నేను చెప్పినటువంటి మాటలు మీకు ఎందుకు అర్థమయ్యాయి? మాటల మధ్య ఉన్నటువంటి మౌనాన్ని కూడా మీరు స్వీకరించారు. అర్థం చేసుకోండి. అది సంగీతం ఎందుకు బాగుంటుంది? సంగీతంలో ఆ రాగానికి రాగానికి మధ్య, నొటేషన్ కి నొటేషన్ కి మధ్య గ్యాప్ ఉంటుంది, విరాళం ఉంటుంది. అది అతి తక్కువ ఉండొచ్చు, చాలా ఎక్కువ విరాళం ఉండొచ్చు, అది వేరే విషయం. అది విరాళం లేకుండా వాడు మ్యూజిక్ వాయించడం మొదలెట్టాడు అనుకో, అదే రాగం కూడా మీకు తెలియదు. అంచేత మాటలు విన్నా, రాగం విన్నా, పాటలు విన్నా దాని యొక్క అలాలిత్యం, దాని యొక్క అవగాహన దేని వల్ల వస్తుంది మీకు? ఆ గ్యాప్ వల్ల వస్తుంది, ఆ మౌనం వల్ల వస్తుంది. అది గుర్తించండి, రివర్స్ చేయండి. ఎంతకంటే ఏం లే, అందుకే భగవద్గీతలో ఏం చెప్తాడు, యామిషా సర్వభూతేషు తస్యాం జాగ్రత్త సంయమి. అందరూ ఏది చూడరో అది చూస్తాడని, అందరూ నిద్రపోతున్నప్పుడు వీళ్ళు మెలకుగా ఉంటాడు అంటే అందరూ నిద్రపోతూనే ఉంటారు. మీరు మెలకుగా ఉన్నారేమో అనిపిస్తుంది మీకు, మీరు మేము మెలకుగా లేరు. మీరు స్కూటర్ నడుపుతున్న వాళ్ళకి వాళ్ళు ఎంత అద్భుతంగా నిద్రపోతూ ఉంటారో తెలుస్తుంది. సడన్ బ్రేక్ వేయాల్సి వస్తున్నప్పుడు, అప్పుడు స్కూటర్ నడుపుతున్నప్పుడు, అప్పుడు మీరు మీకు గుర్తొస్తుంది మీరు స్కూటర్ డ్రైవ్ చేస్తున్నారని. లేకపోతే స్కూటర్ దారి స్కూటర్ది మీ మనస్సు దారి, మీ మనస్సుదే కాదా? సడన్ బ్రేక్ వేసినప్పుడు మీరు ఎంత అవగాహనతో ఉన్నారో అంత అవగాహనతో మౌనం పాటిస్తున్నప్పుడు ఉండండి. అది ప్రాక్టీస్ చేయడానికి. సడన్ బ్రేక్ వేస్తున్నప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు కూడా మాట్లాడటం ఆపేస్తాడు. మాట్లాడుతున్నారు స్నేహితులతో, వెనకాతలు కూర్చున్నాడు, ముందు కూడా కూర్చున్నాడు, స్కూటర్ మీద ఉంటున్న నలుగురు పూజ మీద ఎక్కించుకున్నారు, కథలు చెప్పుకుంటున్నారు. సడన్ గా కూడా వచ్చాడు రోడ్డు మధ్యన, మాట్లాడుతూ మీరు సడన్ బ్రేక్ వేయరు, మాట్లాగిపోతాయి అందరివి, బ్రేక్ పడుతుంది. ఏమైంది అక్కడ? మళ్ళా మౌనం వచ్చింది. ఎక్కడ ఎక్కడ అతి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలో అక్కడక్కడ మౌనం వస్తుంది. అవి అర్థమయ్యాక కూడా మేము మౌనంగా ఉండలేము. ప్రయత్నించండి. అనేక జన్మల సంస్కారం అది, ఒక రోజులో పోతుందా, కందారొద్దు, భయం వద్దు. కానీ మొట్టమొదట ఏమిటి అంటే ఇక్కడ ఆలోచన ఆపేసుకోండి, ఇక్కడ చాంతాడు తీసుకురాకండి, కోరికల వలవాలను తీసుకురాకండి, బంధుత్వాలను తీసుకురాకండి. ఏమీ వద్దు అసలు. గేట్ లోపలికి వచ్చారు, క్లోజ్. గేట్ బయటకు వెళ్ళారు, ఓకే. మళ్ళా ఇంటికి వెళ్ళాక మౌనం. ఇక్కడ ఏం ప్రాక్టీస్ చేశారు మీరు? ఏది నేను నేర్చుకోమని చెప్తున్నాను దాన్ని నేర్చుకుని దాన్ని ప్రాక్టీస్ చేయండి. ఇంట్లో వాళ్ళకి చెప్పండి, చాలా జన్మలు నేను ఎత్తాను, ఇంకా నాకు ఓపిక లేదు, నేను మాట్లాడను అంటే బాధ్యత వదిలేమని చెప్పాను. నేను మౌనంగా ఉంటే మీరు ఇంకా ఎక్కువ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించగలుగుతారు. ఇంకేంటి, ఇంకా కోపాలు అవి ఏం కాదు మీకు, నా మాట వాడు వినలేదే, నా మాట వీళ్ళు చేయలేదే అని గందరగోళాలు రావు. మౌనం, నిరంతర మౌనం. ఇక్కడ అది ప్రాక్టీస్ చేయండి. మరి నిరంతర మౌనం ప్రాక్టీస్ చేస్తూ ఇంకా ఏం చేయమన్నాను నేను మీకు? యజ్ఞం చేయమన్నాను. ఏడు మాలల ఆహుతులు వేయమన్నాను. ఆ ఆహుతులు ఏడు లోకాలలో ఉన్నటువంటి సాధకుల్ని ఇటువైపు ఆకర్షించడానికి చేసేటటువంటి ఒక విశేషమైనటువంటి ప్రయోగము. మౌనంలో ఉంటే మీకు అనుభూతి రావచ్చు. ఏడు రకాలైనటువంటి లోకాలలో ఉండేటటువంటి వాళ్లను ఇక్కడికి పిలుస్తున్నాను. ఇక్కడికి అంటే ఇక్కడికి మాత్రమే కాదు, ఈ కార్యక్రమం ఎక్కడెక్కడ జరుగుతుందో అక్కడక్కడ వాళ్ళు వస్తారు. అదృష్టం ఏంటి అంటే మానవుడు తప్ప మిగతా లోకాలలో ఉన్నటువంటి వాసులందరూ కూడా చెప్పింది చేస్తారు. ఒక పాట ఎక్కువ చేయరు, ఒక మాట తక్కువ చేయరు. ఎక్కడైనా గంధర్వులైనా కిన్నరులైనా చెప్పింది మాత్రమే చేస్తారు. మనిషికి మాత్రమే చాలా పెద్ద గందరగోళం. వాడు ఏం చేస్తాడో వాడికి తెలియదు. పెద్ద ప్రాబ్లం అక్కడ వాడు. రేపు నెక్స్ట్ మినిట్ ఏం చేస్తాడో వాడికి తెలియదు. ఏదైనా తీసుకో. ఆ మౌనంలో ఈ యజ్ఞం జరుగుతున్నప్పుడు సూర్యుల్లోంచి వచ్చేటటువంటి ఏడు విశిష్టమైనటువంటి దేవతా కిరణాలను ఇక్కడికి లాక్కు రావడానికి పంచతత్వాలతో ఐదు మాలలు గాయత్రి ఆహుతులు వేస్తున్నాం. దాన్ని గమనించుకుంటూ వెళ్ళండి. చాలా అద్భుతమైనటువంటి ప్రయోగాలు జరుగుతున్నాయి ఇక్కడ. కేవలం యజ్ఞం జరగకుండా ఈ యజ్ఞం జరుగుతున్నప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఒకటి గమనించుకోండి. అలంకార ప్రియో దేవ, దేవతలు అలంకరణ చాలా ఇష్టపడతారు. ఇవాళ శ్రీకృష్ణ కూడా చెప్పారు కదా, ప్రకృతి స్త్రీ సౌందర్యము అలంకరణ. మరి యజ్ఞం మొదలెట్టే ముందు యజ్ఞకుండము ఎలా ఉంటుందో, యజ్ఞం అయిపోయాక యజ్ఞకుండం దుస్థితి చూస్తే నేను కొంచెం బాధపడుతూ ఉంటాను, నేను ఆనందించేస్తూ ఉంటాను, బలంగా ఉంటుంది అది. చిన్నపిల్లలు ప్రకరించినట్టు ఉంటుంది అది. యజ్ఞకుండంలో ఆహుతులు వేస్తే, ఆహుతులు వేసినట్టు అగ్నిదేవుడికి తప్ప ఇంకెవరికి తెలియకూడదు, కరెక్ట్ గా యజ్ఞకుండం మధ్య పడాలి ఆహుతులు. అందుకని ఇక్కడ రష్యద్దంటున్నాను, ఇన్ని సంవత్సరాలు బట్టి మీరు నాతో ఉంటున్నారు కనుక ఇది స్పష్టంగా గుర్తుంచుకోండి. ఈసారి యజ్ఞం జరుగుతున్నప్పుడు భవన సామగ్రి ఏది కూడా యజ్ఞకుండం బయటపడకూడదు. ఎందుకు? యజ్ఞకుండం చుట్టూ మూడు రకాల మేకలాలు ఉన్నాయి, మూడు అంతస్తులా ఉన్నాయి కదా, స్థూల సూక్ష్మ కారణ శరీరాలవి, దేవతల యొక్క శరీరాలవి. ఒక కలెక్టర్ని పిలిచి ఆయనకి టీ ఇచ్చా, టీ ఆయన బట్టల మీద పోసామనుకోండి, అప్ప ఏమంటే నవ్వు ఊరుకుంటాడు, లోపల ఉండి మండొచ్చు ఆయన కదా, వేరే విషయం ఏమంటాడు, చేసి జారిపోతే. కానీ ఒకసారి చేసి జారితే పర్వాలేదు, కానీ మీరు ఎప్పుడు యజ్ఞాలు చేసినా యజ్ఞకుండం చుట్టూరా ఉంటుంది తప్ప యజ్ఞకుండం లోపల హవన సామాగ్రి పడుతోందా అని నాకు డౌట్ వస్తుంది. ఆ తప్పు చేయకండి. ఇంకా దానికి కావలసినటువంటి అలంకారాలు చాలా చేయాలి, డెవలప్ చేయాలి. అది మీ మీద ఆధారపడింది, మీరు ఎంత నీట్ గా ఇవి చేస్తారో. ఇక్కడ కండిషన్ చెప్పాను కదా, ఇక్కడ నుంచి లోపలికి వచ్చాక మనం ఋషుల యొక్క కార్యక్రమాలు తప్ప మన కుటుంబ బాధ్యతలు కానీ కుటుంబ బాధలు కానీ ఏవి నాకు చెప్పవద్దు, నాకు అనవసరం. ఋషులకి కూడా అనవసరమే, గురువుకి మాత్రమే అవసరం. మీ క్షేమము మీ యోగము చూడవలసినటువంటి బాధ్యత గురువుది. మీకు ఆరుగురు గురువులను ఇచ్చాను నేను, అందులో ఏ ఒక్కడైనా పట్టుకోండి. మీ బాధలకి నేర్చుకోవటానికి యజ్ఞకుండంలో మొదటి ఐదు మాలల గాయత్రి మంత్రం చేస్తున్నప్పుడు ఇది గుర్తుంచుకోండి, మీరు ప్రతి మంత్రము స్పష్టంగా ఉచ్చారణ చేయండి. ఇక్కడికి కూర్చోవాలి మీరు, కొనికి సాయంత్రం వరకు అక్కడికి వెళ్ళారు కదా, తొందర ఎందుకు మంత్రాలు అయిపోవటానికి? అంటే ఆ రుచి రావటంలే, లేకపోతే అప్పుడే అయిపోయిందా అనిపించాలి. గురుదేవులు ఎప్పుడూ చెప్తూ ఉండేవారు, ఆయనకి ఎప్పుడు అంత అప్పుడే టైం అయిపోయిందా, 8 గంటలు జపం అయిపోయిందా అనుకునేవాడు ఆయన. ఎప్పుడు కూడా నాకు మంత్ర జపం బోర్ అనిపించలేదన్నాడు. మనకి మంత్ర జపం తప్ప అన్ని బోర్ అనిపిస్తాయి కదా, బోర్. ఇంకా ఇంకా అవలేదా ఐదు మాలలు చూసుకుంటూ ఉంటాం ఒకసారి, ఏంటంటే మీకు అవగాహన అవటం లేదా ఏం చేస్తున్నాం మనం, ఎంత ఉచ్చమైనటువంటి బాధ్యత ఉందో దాన్ని అలవాటు చేసుకోండి. ఇప్పుడు మీరు తప్పు చేస్తున్నారు అని నేను ఎత్తి చూపించుకున్నా, ఈ తప్పులు కరెక్ట్ చేసుకోండి. మీరు రాబోయే రోజులలో 3, 4, 5 ఆవృత్తులు అయిన తర్వాత మీరు ఇక్కడ రాబోయిన తర్వాత నేను కూడా పాల్గొంటాను మీతో పాటు, అప్పుడు దాన్ని తప్పుకోగలగాలి. అంటే ఇలాంటి చిన్న చిన్న తప్పులు జరిగితే చాలా కష్టం ఇచ్చంటే, అప్పుడు లక్ష్యం చాలా హై స్థాయిలో ఉంటుంది. నేను చెప్పాను కదా ఖచ్చితంగా బుధగ్రహానికి ఒక గ్రూపుని తీసుకెళ్తానని. నేను వెళ్తాను లేదో నాకు తెలియదు, నాకు కాదు కాబోవచ్చు. దానికి ఉంది రెసిడెన్షియల్ కాలేజీలో, ఇంటర్మీడియట్ లో విజ్ఞాన్ ట్యూటోరియల్ కాలేజీలో కెమిస్ట్రీ లెక్చరర్, వాడు చెప్పిన డాక్టర్ అవడు, కానీ వాడి ద్వారా అనేక మంది డాక్టర్లు అవుతారు. నేను వెళ్ళలేకపోవచ్చు బుధగ్రహానికి, మీరు వెళ్ళిపోవచ్చు దానికి.
రేపటి వరకు ఎందుకు, నెక్స్ట్ క్షణం ఏం జరుగుతుందో మనకు తెలియదే. మనం పెద్ద పెద్ద ప్లాన్లు వేస్తాం, వద్దు అడగండి, అది వేరే విషయం. ఇలా జరిగితే బాగుంటుంది, మనస్సు సహజం. జరిగిందా లేదా గమనించుకోకండి, జరిగిందా ఆనందించకండి, జరగలేదు దుఃఖం వద్దు. కానీ ఒకటి మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, భగవంతుడు అంటే అష్ట ఐశ్వర్యాలు కలవాడు అని, అంతేగా. సకల ఐశ్వర్యములు కలవాడి దగ్గర మీరు ఉండి మీకు ఆకలి ఉంటే, మీకు రోగాలుంటే, మీకు దారిద్ర్యం ఉంటే మీరు ఎక్కడున్నట్టు? మీరు నిజంగా మౌనంలో ఉంటే మీకు ఏ దుఃఖము బాధించదు, అసంభవం అది, అసంభవం అది. కానీ మీరు కావాలన్నట్టు అది పనిచేయదు. దూర్వాసుడు అనేక మంది శిష్యులతో హస్తినాపురం వచ్చాడు, పాండవులు వనవాసం చేస్తున్న రోజులవి. పాండవులు వనవాసం చేస్తున్నటువంటి రోజులలో దూర్వాసుడు హస్తినాపురం వచ్చినప్పుడు సకల మర్యాదలు చేశాడు దుర్యోధనుడు, ఎత్తేశాడు దుర్వాసుడు, ఆనందించాడు దుర్వాసుడు, ఆనందించి నీకేం కావాలన్నాడు. చిన్న కోరిక సార్, మీరు మా దగ్గరికి వచ్చి మమ్మల్ని మీ యొక్క సహవాసముతో ఉద్ధరించారు, అదే తృప్తి పాండవులకి కూడా కలగాలి అన్నాడు. ఎంత అందమైన కోరికో పాపం. అసలు లోపల కోరిక ఏంటి? దూర్వాసుడు కోపం చాలా ఎక్కువ, చిన్న తప్పు జరిగితే ఆ శ్రీకృష్ణుడినే వదిలిపెట్టాడు. శిష్యులతో సహా పాండవుల మీద వనవాసం చేస్తున్న వాళ్ళు ఇంట్లో వెళ్ళి పడితే వాళ్ళకి తిండి ఏం పెడతాడు? ఖచ్చితంగా శపిస్తాడు, నాశనం అయిపోతారు పాండవులు అని. కోరిక అది వెళ్ళాడు దూర్వాసుడు కూడా. వెళ్తూ వెళ్తూ ఏం చెప్పాడు? మేము భోజనానికి వస్తున్నాం, మీరు భోజనాలు సిద్ధం చేయండి, అడవిలో పర్ణశాల వేసుకున్నటువంటి ఏ విధమైనటువంటి వనరులు లేనిది. ఏం జరిగిందో మీకు కథ తెలుసు కదా. అలాంటి పరిస్థితి మీకు వస్తే ఖచ్చితంగా జగద్గురు ఆదుకుంటాడు తప్ప మీ ఏదేదో కోరికలు తీర్చడానికి మాత్రం ఆదుకోడు. ఎందుకంటే మీ కోరికలకు అంతులేదు, అంతులేదు వాటికి. అలా వస్తూ ఉంటాయి ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. మరి కోరుకోవాలా అక్కర్లేదా? సముద్రంలోని అలలను ఆపగలవా? ఆపలేము. కోరికల్ని ఆపలేము. గమనించండి అంతే. కోరుకోవటం మానేయండి అనేమంటే గమనించండి అంతే. తీరాయా? ఓకే. తీరలేదు? ఓకే. మరి మీరేం చేయాలి? గమనిస్తూ ఉండండి, ఆలోచనల వెంట పరిగెట్టకండి. మీరు మీ ఆలోచనలకి వాక్రూపం ఇచ్చి మీ యొక్క దైవత్వాన్ని కించపరచుకోకండి. జరుగుతుందా జరగదా, తర్వాత ఏమైపోతుంది నా జీవితం, ఏమి అవుతుంది మీ జీవితాలు, అందరి జీవితాలు వెనక ఆ వరదహస్తం ఉంది. మీకు చూసినా తెలిసినా తెలియకపోయినా, తెలిస్తే తృప్తి ఉంటుందంటే, లేకపోతే ఇది తెలియని వాడికి వెనకాతల శక్తి పనిచేయటం లేదా? ఖచ్చితంగా పనిచేస్తుంది. అంచేత మీ కుటుంబంలో ఉన్నటువంటి బాధలు ఆ మౌనంలో కనిపించండి, మీ ఉద్యోగంలో వచ్చేటటువంటి బాధలు ఆ మౌనంలో ఆహుతి వేయండి. రకరకాల సమస్యలు. మరి ఆ మౌనంలోకి వేసి నేను ఇంటి దగ్గర కూర్చుంటాను? కుదరవు. శ్రీకృష్ణుడు రథం నడుపుతున్నాడు కదా అని నేను బాణాలు వేయను అంటే కుదరదు. మీకు తెలిసిన మీకు చేతనైనంత పని మీరు చేశారా లేదా అన్నదానికి చాలా నిజాయితీగా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుని జవాబు చెప్పుకోండి. ఏ ప్రాబ్లంకైనా సొల్యూషన్ అదే. మీ ప్రయత్నంలో లోపం ఉందా? లోపం లేదు. ఓకే, ఇచ్చేయండి. ఎవరికి? మౌనానికి, మన లోపల ఉన్నటువంటి ఆ సైలెన్స్కి. అది ఇక్కడ ప్రాక్టీస్ చేయండి. ఇంటి దగ్గర చేసుకుంటాం మాస్టరు? కుదరదు, చేయలేము మనం. అది ఇక్కడే చేయలేనప్పుడు మీరు ఇంటి దగ్గర ఎలా చేసుకోగలరు ఆ మౌనాన్ని? చేయలేరు. ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోండి. మీరు ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళండి, మళ్ళీ మళ్ళీ రండి. ఈ 2 సంవత్సరాలు పూర్తిగా దీనికే కేటాయించాను నేను. ఏంటి నా కోరిక? కనీసము 1000 మంది యోగుల్ని తయారు చేయాలి. యోగుల్ని, యోగులంటే ఎవరు? ముందు మౌనముగా ఉండగలిగేవాళ్ళు. ఎలాంటి మౌనము? బాధ్యతలను పరిపూర్తిగా చేస్తూ. బాధ్యతలను ఎగరేసి మౌనంగా ఉంటాం? ఒప్పుకోడు, జరగదు అది. మీరు ప్రకృతికి ఎదురీదకండి, అది జరిగే పని కాదు. చాలాసార్లు ఉదాహరణ చెప్తూ ఉంటాను నేను. ఒక రాజు ఉత్తర దిశలోను దక్షిణ దిశలోను తన తోటని 2 తోటమాలులకు అప్పజెప్పాడు. ఒక తోటమాల ఏం చేశాడు? రాజుగారి విగ్రహాన్ని పెట్టి, పాలరాతి విగ్రహాన్ని, దాని చుట్టూ అందమైన మండపం గ్రనైట్స్ తో కట్టించి రాజుగారి గురించి అసలు పట్టించుకోలే. అతనికి ఇచ్చిన బాధ్యత ఏంటి? తోటమాలి కదా, తోటను చూసుకోమన్నాడు. ఇంతకీ రాజుగారు 1 సంవత్సరం తర్వాత వస్తే మొదటి తోటమాలని ఏం చేస్తాడు, 2 తోటమాలని ఏం చేస్తాడో మీకు తెలుసు కదా. అలాగే మీ కుటుంబం, మీ సమాజము, మీరుంటున్నటువంటి ఊరు, మీ దేశము, ఆ సర్వజ్ఞుడైనటువంటి సర్వశక్తిమైనటువంటి వాడు మీకు ఇచ్చినటువంటి తోట. తోట మాత్రమే, అదేమవుతుందో మీకు అనవసరం. రాజుగారు అక్కడ వేప చెట్టు వేయమన్నాడు అనుకో, మీకు అరటి చెట్టు ఇష్టం కదా అని అక్కడ వేప చెట్టులోంచి అరటి చెట్టు రమ్మంటే రాదుగా, అరటికాయలు రావు అక్కడ నుంచి. అజర మన పిల్లలు ఎలా అవుతారు? మీ బాధ్యత కాదు అది, ఆ పుట్టించిన వాడి బాధ్యత. ఆ ఈశ్వరుడి యొక్క ఏ క్షేత్రములో, ఏ కుటుంబములో, ఏ వ్యక్తి ఎలాగే ఎదగాలో అది మన చేతిలో లేదు అది. కానీ మన చేతిలో ఏముంది? నీరు పోయటం ఉంది, బట్టలు ఇవ్వటం ఉంది, తిండి పెట్టడం ఉంది. అంతవరకు చేయండి, అంతకంటే ఎక్కువ చేస్తాను. నువ్వు ఇలా చేయకపోతే నేను ఇలా చేసేస్తాను అంటే నువ్వు చెప్పినట్టు వాళ్ళు వినాలని వద్దు. అసలు పెట్టుకునే పెట్టుకోకండి, మీకు అసలు అనవసరం అది. వాళ్ళు ఎదిగి ఏమవుతారు, వాళ్ళ భవిష్యత్ ఏమవుతుంది అలా అని చెప్పారు కదా మాస్టర్, ఎంత ఆనందంగా ఉంది. ఇప్పటి నుంచి మేము హాయిగా నిద్రపోతాం. కుదరదు అది, మేము నిద్రపోతాం అంటే మాత్రం కుదరదు. బాధ్యత రాహిత్యాన్ని ప్రకృతి ఒప్పుకోదు. తిరిగి తిరిగి చెప్తున్నాను అది, ఆ పాయింట్ అర్థం చేసుకోండి. అక్కడే భారతదేశం నాశనం అయిపోయింది. భగవంతుడే అన్ని చూసుకుంటాడు కనుక మనం ఏం చేయక్కర్లేదు. కుదరదు అది. మీకు ఇచ్చినటువంటి బాధ్యత, మీ కుటుంబంలోని బాధ్యత, మీ పిల్లల యొక్క బాధ్యత, మీ స్నేహితుల యొక్క బాధ్యత, మీ బంధువుల యొక్క బాధ్యత, మీరు చేయగలిగినంతా కూడా చెయ్యగలిగినది. కానీ చెయ్యగలిగినది అనేటటువంటి అప్పుడు మన మనస్సుందే అనేక రకాల గందరగోళాలు సృష్టిస్తుంది. ఇవ్వగలిగినంత ఇవ్వండి, పావలా ఇస్తాం. ఇవ్వగలిగినంత అంటే అర్థం ఏంటంటే మీరు మాక్సిమం ఎంత ఇవ్వగలరో అంత ఇవ్వండి అని. చదువుకోగలిగినంత చదువు అని టీచర్ చెప్పాడు అనుకో అంటే అర్థం ఏంటని, బాబు పరీక్షలు దగ్గర పడ్డాయి, సిలబస్ చాలా ఉంది, నువ్వు చదవగలిగినంత చదువు అన్నాను అంటే నా ఉద్దేశం తక్కువ కంటే తక్కువ చదవమనా? వాడి సామర్థ్యాన్ని బట్టి వాడు ఎంత ఎక్కువ చదవగలడో అంత ఎక్కువ చదవమనా? కానీ మనం ఏం చేస్తాం, ఇవ్వగలిగినంత తప్ప. అక్కడ జరిగింది మొత్తం మన భారతీయ చరిత్రలో రారాజులు వాళ్ళందరూ కూడా మాన్యాలు రకరకాలైనటువంటి వారి సిరి సంపదలంతా భగవంతుడికి అర్పించుకోగలిగినప్పుడు గురుదేవులు ఏం చేశారు? అసలు ఆయన సర్వస్వం అర్పించేసుకున్నాడు. సర్వస్వం అర్పిస్తాను కానీ ఆస్తిని మాత్రం ఇవ్వండి సార్, ఆస్తిని మా పిల్లలకి ఇస్తాం. శ్రీరామ శర్మ ఆచార్య అంటే ఏం చేశాడు? ముందు తనది అంతా అర్పించాడు. అర్పించాక అర్పించిన వాళ్ళు చాలా మంది ఉంటారు. చదవని వాళ్ళు చాలా మంది ఉంటారు, అంటే నేను చదవను అన్నట్టే ఉంటుంది. యోగి అవదలుచుకుంటే ముందు అర్పించండి. ఏం అర్పిస్తామంటే, నా దగ్గర ఆస్తి అది కాదు అర్పించాల్సింది. ఆస్తి మీది కాదు, మీరు అనుకుంటున్నారు మీదని, మీ శరీరమే మీది కాదు. ఆస్తి నాది అనే భ్రమ ఒక గవర్నమెంట్ రూల్ మారిందంటే ఆస్తి ఎగిరిపోయాయి, మీరు సంపద మొత్తం ఎగిరిపోతుంది. అది కాదు ఆస్తి, మీ యొక్క వ్యక్తిత్వాన్ని తుచ్చమైనటువంటి సామాజికమైనటువంటి కుటుంబ పరమైనటువంటి కోరికలకు అర్పించకుండా, యోగి వలె జీవించటానికి అర్పించగలిగేటటువంటి దమ్ము ఉందా అది అడిగేది. డబ్బులతో ఏం చేసుకుంటాడు? డబ్బులు వాడు ఏం చేసుకుంటాడు? బిల్డింగ్స్ కట్టిస్తే ఏం చేసుకుంటాడు? ఆ బిల్ల గబ్బిలాలు తిరుగుతూ ఉంటాయి అంతకంటే. కానీ మరి బిల్డింగ్స్ కావాలి, కట్టుకోండి, అక్కర్లేదు, మానేయండి. కానీ ఏం కావాలి మనకి? యోగి వలె జీవించటం కావాలి. ముందు అది అలవాటు చేసుకోండి. యోగి వలె జీవించటం అంటే ఈ క్షణం నుంచి మీరు ఒక్క సాహసం చేసి ఆలోచనలు ఆపేసుకోండి, కోరికలు ఆపేయండి, కోరికలు కోరకండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి, రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. దానికి ఏంది, ఆలోచనలు కార్యరూపం దాల్చకపోతే ఆ ఆలోచనలు నిర్వీర్యం అయిపోతాయి. చాలాసార్లు ఉదాహరణ ఇస్తాను, ఋషుల యొక్క ఆలోచన కూడా వాక్కు రూపం రాకపోతే ఫలించవు. అందుకని వాక్కు రూపం చెప్పేది, ఆస్క్ అండ్ ఇట్ షల్ బి గివెన్ అంటాడు క్రైస్ట్. అడగందే అమ్మేనా పెట్టదు అని మనం అంటాం. రూల్ ఒకటే. యజ్ఞం నిర్వహిస్తున్నాడు విశ్వామిత్రుడు, రాక్షసులు సర్వనాశనం చేస్తున్న యజ్ఞాన్ని. కోపం వచ్చింది విశ్వామిత్రుడికి. దశరథుడు దగ్గరికి వచ్చాడు. దేనికి? రాక్షసుల్ని చంపటానికి, రాముణ్ణి సహాయం చేయటానికి, అడగటానికి వచ్చాడు. ఆలోచనలే నిజంగా శక్తివంతం అవుతే రాక్షసులు అప్పుడే చచ్చిపోవాల్సింది. రాముడిని అడగటం వరకు ఎందుకు? నేను ఎందుకు చెప్పాను అర్థమైనా? పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చేస్తున్నాయి మాస్టరు, మీ ఆలోచనలు మిమ్మల్ని ఏమీ చేయవు. కార్యరూపం దాల్చకపోతే, వాక్కు రూపం దాల్చకపోతే అవేమి మిమ్మల్ని గాభరా పెట్టవు. ఎంత పిచ్చి ఆలోచన వచ్చినా నన్ను ఏం చేయమంటారు మాస్టరు? రకరకాల పిచ్చి ఆలోచనలు వచ్చేస్తున్నాయి, ఏమైపోతావు, ఏమీ అవ్వవు. ఆ ఆలోచనలకి కార్యరూపం ఇచ్చామనుకో, అప్పుడు గందరగోళం అవుతుంది. బాస్ దగ్గర లోపల మండిపోతూ ఉంటాం మనం, కానీ వాడి ముందు చేతులు కట్టుకుని నుంచుంటే మీకేమీ హాని జరగదు. లోపల నువ్వు ఏమైనా చుట్టుకోవాలి, నో ప్రాబ్లం, చేతులు కట్టుకుని కూర్చో. ఇక్కడ అంతే రూలు. ప్రకృతిలో కూడా మౌనం, ఆలోచనలు అలాగైనా ఉన్నాయి. నువ్వు కదలబాక అంటే అర్థం ఏంటి? బాధ్యతల్ని చెయ్యి, గొంతెమ్మ కోరికల్ని తీర్చుకో. మనమేం చేస్తాం? మన పిల్లల యొక్క గొంతెమ్మ కోరికల్ని తీరుస్తాం. అసలైంది వాళ్ళు ఏం చదువుకోవాలో దాని వైపు మాత్రం మనం ఎప్పుడూ అవసరం తీర్చాం. అది మన బాధ్యత రాహిత్యం. నేను చాలా చోట్ల నాకు తెలిసిన కుటుంబాలను చూస్తాను, బీకాము ఎంకాము చదివిస్తారు పిల్లలు, గ్యాస్ట వెలిగించటం రాదు వాళ్ళకి. మన బాధ్యత ఏంటో, మా అమ్మాయి చదువుకుంటుంది సార్, ఎంకామ్ జరిగింది, అంచేత వంట వండటం రాదు. చివరికి అందరూ కలిసి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పడతారు, మూడో రోజు అంతా గందరగోళం. ఇందుకు చెప్పాను, పిల్లల్ని పెంచవలసినటువంటి బాధ్యత వదిలేసి వాళ్ళకి లేనిపోని కోరికలు పుట్టించి నువ్వు ఇంజనీర్ అయిపో. అవలేడు. చాలా మంది నా దగ్గర వస్తారు పిల్లలు, తల్లిదండ్రులతో చెప్పుకోలేని వాళ్ళు, నేను చదవలేను మాస్టరు, నాకు అసలు ఇంజనీరింగ్ మీద అసలు బుర్రే వెళ్ళటం లేదు, నన్ను చదవమంటారు మా నాన్న. అదా మీ బాధ్యత? అసలు అది కూడా తెలుసుకోలేని తండ్రి కూడా ఒక తండ్రా? ఎందుకు వీడు ఇంజనీర్ అయిపోవాలి? ఏమో కట్నం గురించి ఆశ ఉందో నాకు తెలీదు. వీళ్ళ ఆశలేంటో, అసలు ఇంజనీరింగ్ చేసి దేశంలో నిర్మాణాత్మక కార్యక్రమాలు చేసి వీళ్ళ పేర్ల మీద బిల్డింగ్స్ కట్టేయాలి దేశానికన్న కోరికతో ఇంజనీరింగ్ చదివిస్తున్నారని మాత్రం నేను ఖచ్చితంగా అనుకోవటం లేదు. అలాగే డాక్టర్లు కూడా. బాధ్యత రాహిత్యాన్ని వదలండి. మీరు యోగులు అవదలుచుకున్న వాళ్ళకి చెప్తున్నాను నేను, పిల్లల యొక్క భవిష్యత్తు ఏమైపోతుందో అనేటటువంటి ఆందోళన వదిలేయండి. వాళ్ళకి ఇవ్వవలసినటువంటి జ్ఞానం ఇవ్వండి. మీ సామర్థ్యాన్ని బట్టి ఏమి చదివించగలరో అది చదివించండి. వాళ్ళ అదృష్టాన్ని బట్టి వాళ్ళు ఎదుగుతారు. ఎంటెక్ చదివి పిహెచ్డి చేసి 2000 రూపాయల జీతం కోసం పనిచేస్తున్న వాళ్ళని నాకు తెలుసు. బీకామ్ 3 సార్లు ఫెయిల్ అయ్యి కోటీశ్వరులు అయిన వాళ్ళు నాకు తెలుసు. 1-2 ఉదాహరణలు కాదు ఇవి, నేను 100 కొద్ది ఉదాహరణలు ఇవ్వగలను మీకు, మీకు తెలిసి ఉంటాయి ఇవి. చేత ఆ పిచ్చి భ్రమ వల్లే కదా మనకి టెన్షన్స్ అంతా వచ్చేవి. అది మానమని చెప్పేది, అందుకే ఇన్ని ఉదాహరణలు ఇచ్చేది. మీ చేతిలో ఏమీ లేదు అలా అని చెప్పి బాధ్యత రాహిత్యంగా పిల్లల్ని గాలికి ధూళికి వదిలేయమని నేను అంటం లేదు. వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి వాళ్ళని ఎదగనివ్వండి. దాని తర్వాత మీరు మౌనంగా ఉండండి. మౌనంగా ఉంటూ ఏం చేయాలి మరి? ఇక్కడ ఏం నేర్చుకోవాలి మీరు మౌనంలో? అది అలవాటు చేసుకోండి. ఏం నేర్చుకోవాలని చెప్తున్నాను నేను? 3 లక్షణాలు చెప్పుకుంటాం మనం భగవంతుడికి కానీ గురువుకి కానీ. సర్వజ్ఞుడు, సర్వసమర్థుడు, సర్వవ్యాపకుడు. మీలో ఆ లక్షణాలు పెరుగుతున్నాయో లేదో చూసుకోండి. మీరు ఖచ్చితంగా పెరుగుతాయి మౌనంగా ఉంటే. మీరు పెరగకుండా ఎందుకుంటాయి? మామిడి చెట్టు 2 సంవత్సరాల కిందట వేశాం ఇక్కడ, ఇప్పుడు ఇంత పెరిగింది. ఇంకో 3 ఏళ్ళు అవుతాయి కానీ కాయలు రావు. కానీ చెట్టు పెరుగుతోందా లేదా నాకు ఎలా తెలుస్తుంది? ముందు ఇంతే అంకురం ఉంటుంది, తర్వాత అంకురం అలా పెరుగుతూ ఉంటుంది. చేత మౌనం మీరు పాటిస్తున్నారా లేదా అన్నదానికి నిదర్శనం ఏంటంటే సర్వజ్ఞత్వం యొక్క అంకురం, సర్వవ్యాపకత్వం యొక్క అంకురం, సర్వసమృద్ధత యొక్క అంకురం ఆ క్షణం నుంచి మొదలవుతుంది. ఎప్పుడో కాదు జరిగేది, ఆ క్షణం నుంచే విత్తనం వేసాం, నీళ్లు పోసాం, బతికే విత్తనం అవుతే ఆ క్షణం నుంచి బతుకుతుంది అది. తర్వాత భూమిని చీల్చుకుని దాని అంకురం మీకు బయట కనిపించవచ్చు, కానీ నిజంగా విత్తనాన్ని మీరు నాటితే బతికే విత్తనం అవుతే ఏ క్షణం నుంచి బతుకుతుంది అది? ఆ క్షణం నుంచి బతుకుతుంది. మీరు మరి మీరు మౌనంగా ఉంటే ఎప్పటి నుంచి సర్వజ్ఞత్వం మీలోకి వస్తుంది? సర్వవ్యాపకత్వం ఎప్పటి నుంచి వస్తుంది? సర్వ సమర్థత ఎప్పటి నుంచి వస్తుంది? ఆ క్షణం నుంచే. కానీ అది విత్తనం అయ్యి మిగతా వాళ్ళకి ఆ ఫలాలు ఇవ్వటానికి మాత్రం టైం పట్టొచ్చు. షిర్డీ సాయి నాకు 12 ఏళ్ళు పట్టింది అన్నాడు. నేను నా గురువుని మాత్రమే చూస్తున్నాను అన్నాడు. ఏ గురువుని? లోపల ఉన్నటువంటి ఆ సర్వజ్ఞుణ్ణి, ఆ మౌనాన్ని చూశాడు. ఎదురుకుండా గురువుని చూస్తే ఏముంటుంది? గడ్డం కనిపిస్తుంది అంతే. ఆయన ఆయన అవధూతవుతే ఇంకా ఘోరం. అది కాదు చూడాల్సింది. ఏంటి చూడాలి? ఆ సర్వజ్ఞుణ్ణి, ఆ సర్వవ్యాపకత్వాన్ని, ఆ సర్వసమర్థమైనటువంటి మౌనాన్ని. అది ఇక్కడ ప్రాక్టీస్ చేయమంటున్నా. మరి అంకురించడం ఎప్పటి నుంచి? ఈ క్షణం నుంచి అయి ఉండాలి మీకు. మొదలెట్టుంటే ట్రై చేయండి. అర్థమైందా? సర్వజ్ఞత్వం ఖచ్చితంగా మీకు స్టార్ట్ అవుతుంది, సర్వసమర్థత ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది. మామిడి చెట్టు అంకురించినప్పుడు మామిడి చెట్టే, ఫలాలు ఇస్తున్నప్పుడు కూడా మామిడి చెట్టే. కానీ మొదట్లో ఖచ్చితంగా కంచె కావాలి, కాపాడేవాళ్ళు కావాలి, చూసుకునేవాళ్ళు కావాలి. ఆ బాధ్యత నాకు వదిలేయండి. మీరు చేయలేరు అది, కానీ ఆ బాధ్యత మాత్రమే నేను స్వీకరిస్తానని చెప్తున్నాను. నేను మిగతాది మిమ్మల్ని యోగులు కాదలుచుకుంటే నా దగ్గరికి రండి, ఖచ్చితంగా యోగులు అవుతారు. రకరకాలుగా మీకు తిప్పి తిప్పి చెప్తాను ఆ విషయాన్ని. మిగతావి ఏమవుతాయి? వదిలేయండి ఆ భగవంతుడికి. ఆ మాత్రం సాహసం చేయలేరా? మీ జీవిత రథాన్ని భగవంతుడికి అర్పించలేరా? ఎందుకంత వరి అయిపోతారు? ఏమైపోతుంది నా జీవితం అని? ఏమవుతుంది? 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 ఇదే అవుతుంది. ఏదో కంగారు, గాభరా. వదిలేయండి ఒకసారి అలాగా. కానీ ఏం చెప్పా మళ్ళా గుర్తుంచుకోండి. వదిలేయనన్నా బాధ్యతల్ని మీరు వదిలేసి భగవంతుడి మీద ఆధారపడతా ఉంటే వదలదు, సావుగొట్టి చెవులు మూస్తాడు. తపస్సు చేయకుండా అర్జునుడికి పాశుపతాస్త్రం రాలేదు. శ్రీకృష్ణుడు నా బావే కదా, భీముడికి రాలే పాశుపతాస్త్రం, అర్జునుడికి వచ్చింది బాధ్యత. తపస్సు చేయండి, గాభరా పడండి. మా కుటుంబ పరిస్థితులు బాగుంటే ఈ జీవితంలోనే కాదు, మీరు ఎన్ని కోట్ల జన్మలెత్తినా మీ కుటుంబ పరిస్థితి సాధనకు అనుకూలంగా రాదు. మీరు దాన్ని మార్చుకోవాలి తప్ప అనుకూల పరిస్థితి ఎలా వస్తుంది? కూర్చుంటే మలుచుకోవాలి. మీరు ఎంత గందరగోళమైనటువంటి పరిస్థితులు ఉంటే అంత మంచిది మీకు. అసలు యాక్చువల్గా ఇచ్చి అంటే మీరు వదిలేయగలుగుతారు బాధ్యతని. ఏ బాధ్యతని? నేను చేస్తున్నాను అనే బాధ్యతని. మళ్ళా బాధ్యతను వదలకండి, కుదరదు. నేను జపం చేసుకోవాలి మాస్టర్ అని చేత క్లాస్ తీసుకోను. నాకు చాలా మంది అలాంటి వాళ్ళు కూడా పరిచయం. నేను యజ్ఞం చేయాలి మాస్టర్ అని చేత ఆఫీస్కి వెళ్ళాను. మీరు చాలా గొప్ప భక్తులు కానీ నాకు పనికిరారు. కానీ నాకు టైం లేదు మాస్టరు అంచేత మీ పనులు చేయలేను. అయినా మీరు నాకు పనికిరారు. ఇద్దరు నాకు అనవసరం. నేనేం చేసేది? నిజమే, మీరు చాలా గొప్పవాళ్ళు, బాధ్యతలు నెత్తి మీద ఉన్నాయి, మీరేమీ చేయలేరు నాకు. ఓకే, కానీ మాస్టర్లు నా బాధ్యతలంతా మీ నెత్తి మీద పడేస్తాం. ఒప్పుకోను. చాలా మంది నా దగ్గరికి వచ్చి అంటూ ఉంటారు, మాస్టర్ మా పిల్లల్ని మీ ఇంట్లో వదిలేస్తామని. భలే ఆనందిస్తాను నేను. చాలా మంది నన్ను వృద్ధాశ్రమం కట్టించమంటారు. బాధ్యత రాహిత్యం. ఈ వృద్ధాశ్రమాలు చూసినప్పుడల్లా నాకు అదే బాధిస్తుంది. ఏంటి వృద్ధులు అంటారు వాళ్ళని? మీరు భారతీయ గౌరవాన్ని మనం అర్థం చేసుకుంటే అసలు వృద్ధులు ఎవరు? రాబోయే తరం వాళ్ళు. ఈ శరీరం వదిలేక పుట్టబోయేవాళ్ళు వాళ్లేగా. మరి వాళ్ళకి ఎంత ప్రామినెన్స్ ఇవ్వాలి? వాళ్ళు విత్తనాలు. వాళ్ళు వాళ్ళనేమో వృద్ధాశ్రమంలో పడేస్తే రేపు వచ్చే సంతతి ఎలా ఉంటుంది మీకు? వృద్ధాశ్రమాలు ఎక్కువైపోతున్నాయి. అందరూ భక్తులు కూడా వృద్ధాశ్రమాలు కట్టి పారేస్తున్నారు వాళ్ళ భక్తి చూపించుకోవటానికి. నాన్ సెన్స్. మీకు భారతీయ సంస్కృతి అర్థమవుతే వృద్ధాశ్రమాలు కట్టించారు, వృద్ధులకి గౌరవం ఇస్తారు. మరి వాళ్ళు గౌరవం ఇచ్చేటట్టు ప్రవర్తించడం లేదు కదా మాస్టారు. ప్రవర్తించేటట్టు చెయ్యండి. మీరు చెప్పండి వాళ్ళకి, చెప్పండి మీరు ముసలాళ్ళు కాదు, మీరు భావీ తరానికి ప్రతినిధులు, ఆ లెవెల్లో మీరు జీవించండి అని చెప్పండి. కానీ వాళ్ళని అలా వదిలేస్తాం అక్కడ, టీవీలు ఇచ్చా మాస్టారు వృద్ధాశ్రమానికి, చాలా మంచి పనిచేశారు. స్వీట్స్ పంచాం మాస్టారు, వృద్ధులందరికీ డయాబెటీస్, స్వీట్స్ పంచాడు వీడు, కొంప ముంచాడు. కానీ ఇదంతా ఎందుకు చెప్తున్నాను, మీరు చేసేటటువంటి పని సమాజం ఏది కరెక్ట్ అనుకుంటుందో అది కరెక్ట్ అనుకుని చేస్తే తప్పే, అది గ్యారంటీగా తప్పే. అది ఇంకేంటే సమాజానికి యోగత్వము తెలియదు. అంచేత సమాజం హర్షించింది అనుకుంటే మీరు గుర్తుంచుకోండి, మీరు పప్పులో గాలి పెట్టారు. గురువు ఒక్కడు హర్షించాడు, మొత్తం సమాజం ఎదురు తిరిగింది, మీరు రైట్. మరి మాకు ఎలా తెలుస్తుంది సార్ గురువు హర్షించాడో లేదో, సమాజం హర్షించిందో లేదో అనే ప్రశ్న మీరు ఎప్పుడు ఆపుతారో అప్పుడే గురువు మీ దగ్గరికి వస్తాడు. మీకు ఆ దమ్ముందా? మీరు సమాజాన్ని చూస్తూ కూర్చుంటారా సమాజం ఏం చేస్తోందని? ఎంతవరకు కుటుంబాన్ని చూడమన్నానో అర్థమైంది కదా, అంతవరకు చూడండి. మళ్ళా సమాజాన్ని పట్టించుకోకండి, సమాజం ప్రతిదానికి వంత పడుతుంది. ఖచ్చితంగా మీరు ఏ మార్గాన్ని ఎన్నుకున్నా ఆ మార్గంలో మీతో పాటు నడిచేవాళ్ళు గ్యారంటీగా దొరుకుతారు. బట్టతలు ఉన్న వాళ్ళందరూ ఒక సొసైటీ, టీవీలో చూపించాడు. లావుగా ఉన్న వాళ్ళందరూ ఒక సొసైటీ, సన్నగా ఉన్న వాళ్ళందరూ ఒక సొసైటీ. మార్నింగ్ 4:30కే నడిచేవాళ్ళు ఒక గ్రూప్, సూర్యోదయం అయ్యాక నడిచేవాళ్ళు ఒక గ్రూప్. ఇందులో ఎవరు కరెక్ట్? సన్నగా ఉన్నవాళ్ళు కరెక్టా, బట్టతల కరెక్టా, ఏది కరెక్ట్? మీరు ఏదైనా కరెక్టే. కరెక్ట్ ఏంటి అంటే మీరు నడుస్తూ ఉంటే మీ గ్రూప్ మీకే తగులుతుంది. గ్రూప్స్ కోసం గాభరా పడకండి, మీరు మౌనంగా ఉండండి. ఇంటికి వెళ్ళాక కూడా మౌనంగా ఉండండి, మాట్లాడటం మానేయండి. కనీసం నాకు తెలిసిన కుటుంబ సభ్యులు మౌనంగా ఉండలేకపోతే కుటుంబంలో ఇంక నేను ఏం చెప్పాను 18 ఏళ్ల బట్టి మీకు ఎందుకు మాట్లాడాలి? మౌనంగా ఉండండి. కానీ మౌనంగా ఉండేసరికల్లా అది ఆ ఇల్లు చూస్తే ఎలా ఉంటుందంటే ఘోరమైన శోక సముద్రంలో మునిగిపోయినట్టు అందరి మొహాలు. బహుమహత్వం మౌనంగా ఉండండి. చూస్తూ ఉంటావు సార్ మధ్య నేను తొంగి మౌనంగా ఉన్నాను, ఎంత సీరియస్ గా ఉంటారో నాకు భయం వేస్తుంది పాప వాళ్ళని. అనవసరంగా మౌనంగా ఉండమన్నాను రా బాబు, నేను నవ్వుతో మౌనంగా ఉండొచ్చు కదా, నవ్వుతో కబుర్లు చెప్పుకోకండి, అసలు మాట్లాడుకోకండి. మీరు ఆ మౌనాన్ని అర్థం చేసుకుని, అర్థమైంది కదా, ఎలాంటి మౌనం? సర్వజ్ఞత్వాన్ని తెచ్చే మౌనం. ఎలాంటి మౌనం? సర్వవ్యాపకత్వాన్ని తెచ్చే మౌనం. ఎలాంటి మౌనం? సర్వసమర్థతను తెచ్చేటటువంటి మౌనం. అదే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర. గురు బ్రహ్మ సర్వజ్ఞుడు గురువు, గురు విష్ణువు సర్వవ్యాపకుడు విష్ణువు, గురు దేవో మహేశ్వర సర్వసమర్థత అయినటువంటి వాడు గురువు. అందుకు గురు స్తోత్రం చేయమంటాం. నేను మౌనంగా అక్కడికి వెళ్ళానా లేదా, లేకపోతే ఈ క్యాంపు 4 గంటలకు అవుతుంది, మాస్టర్ 6 గంటలకు స్పీచ్ మొదలెడతారు, 6 గంటలకు సినిమా టికెట్ వస్తుంది కదా, ఎలా జారుకుందాం అని మీరు మౌనంగా ఉండితే ఏం లాభం? అర్థమవుతుంది కదా, వదిలేయండి. కానీ ఈ ఆలోచనలు వస్తూ ఉంటాయి మొదట్లో 2-3 నెలలు మీరు అవస్థపడితే తప్ప ఆ మౌనం మీకు అర్థం కాదు. అవస్థపడితే ఇక్కడికి వచ్చి మౌనంగా ఉండి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ మామూలు అయిపోయారు అనుకోండి, కుదరదు. అందుకని ఇక్కడ పెట్టింది ఏంటంటే నిరంతర గురు సాన్నిధ్య అనుభూతి శిబిరం. అనుభూతి, ఈ అనుభూతి తీసుకెళ్ళండి. గందరగోళం అయింది ఇంట్లో, మళ్ళా వచ్చేయండి ఇక్కడికి. పెర్మిషన్ కావాలా మాస్టారు? ఇక్కడికి రావటానికి పెర్మిషన్ అక్కర్లేదు, ఇది దాటి లోపలికి రావటానికి పెర్మిషన్ కావాలి. దానికి కూడా కారణం ఏంటంటే కేవలం నా హెల్త్ కండిషనే, ఇంకేమీ కాదు కారణం. ఏమీ కారణం కాదు, ఏ క్షణంలో నా హెల్త్ ఇంప్రూవ్ అవుతుందో ఆ ఆంక్ష కూడా ఎత్తేస్తా. రష్ భరించలేను నాకున్నటువంటి బాధలు, ఏకాంతం కావాలి నాకున్నటువంటి బాధలు. కానీ నాకు హెల్పర్స్ కావాలి కనుక ఇద్దరినే ఉండమంటున్నా. మరి వాళ్లే ఉండాలా మాస్టరు? మౌనం అంటే మీకేమర్థమైంది ఇంకా వాళ్లే ఉండాలా అని అడిగితే? కాదు, మేము ఉంటాం మాస్టరు. ఏం చేయాలి, ఎంత అవస్థపడాలి? ఇంకోటి కూడా గుర్తుంచుకోండి, నేనిచ్చిన వాగ్దానాలు నాకు గుర్తుంటాయి, మీకు గుర్తుంటాయి ఉండవు. మీలో ఎవరికైనా చావ ఉండి సాధనలో పరిపక్వత వస్తే ఖచ్చితంగా మిమ్మల్ని బుధగ్రహంలో క్యాంపుకి తీసుకెళ్తా. అతిశయోక్తి కాదు, అసంభవం కాదు అది. కానీ ఇలా తీసుకెళ్ళమంటే నేను తీసుకెళ్ళలేను మిమ్మల్ని. ఇది మీరు ప్రాక్టీస్ చేసుకుని 5-6 నెలలు ఒక గ్రూప్ ఆఫ్టర్ గ్రూప్ ఇలా రండి, మళ్ళీ తిరిగి తిరిగి రండి. మీరు ఎప్పుడు వీలవుతే అప్పుడు రండి,
ఇక్కడికే రావాలా మాస్టర్, వద్దు, ఇక్కడి నుంచి మీరు నేర్చుకున్నటువంటి మౌనాన్ని మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆశ్రమానికి అందించండి. ఏ ఆశ్రమానికి మాస్టర్? వసుధైవ కుటుంబకం అనే భావన ఉంచుకోమంటున్న వాడిని ఏ ఆశ్రమం అని మళ్ళీ అడిగితే ఏం చెప్పింది? మీ పక్కన ఉన్న గుళ్ళో పూజారికి చెప్పండి, వినేవాడు ఎవడైనా ఉంటే వాడికి చెప్పండి, వాడు ఎవడో అన్నది మనకు అనవసరం. విననివాడు మనవాళ్ళు అయితే మాత్రం ఏంటి లాభం? మీ ఇంట్లో వాళ్ళు, నా భార్యకి, నా పిల్లలకి చెప్తాను, వాళ్ళు వినరు. వదిలే, వాళ్ళని అవస్థ పెట్టకండి. నాకు అర్థమైపోయింది మాస్టర్, మౌనంగా ఉండాలి కదా. వెళ్తా ఇంటికి ఇప్పుడు, ప్లాస్టర్ భార్యకి, ప్లాస్టర్ మన నోటికి మాత్రం నో ప్లాస్టర్. ఆ పని మాత్రం చెయ్యకండి. ఎవరి జీవితాలు వాళ్ళవి అని చెప్తున్నా కదా. ఈ యోగ సాధనలో ఎవరు ఎవరికి తోడు రారు అది అర్థం చేసుకోండి. చదువులాగే ఒకే కుటుంబంలో రకరకాల పిల్లలు చదువుకుంటూ ఉంటారు, ఎవడు ముందుకెళ్తాడో ఎవరికి వెనకెళ్తాడు, ఎవరి దారి వాళ్ళదే. వెనకవాడి కోసం నేను ఆగాను, మూర్ఖత్వం అది. ఆగకండి, టైం చాలా తక్కువగా ఉంది. 1.5 సంవత్సరాలు మాత్రమే నింపేయండి, ఇక్కడ ఆశ్రమాలు నింపేయండి. మన ఆశ్రమాలలో ఈ రూల్స్ మనం పెట్టగలం కదా, మిగతా చోట్ల అయితే పెట్టలేం కదా. ఇక్కడికి రాలేని వాళ్ళు మీరు అక్కడ చెప్పొచ్చు కదా, ఇక్కడ నేర్చుకున్నవి ఇలాగే చెప్పాలి, టేపులు ఉన్నాయి కదా. అంటించండి ఒక మహాజ్వాలగా. 2 సంవత్సరాలలో ఈ యోగ విద్యని మనం అందించగలిగితే మన జీవితాలే ధన్యమైపోవటం కాదు, మానవజాతే ధన్యమైపోవచ్చు. ఇది అర్థం చేసుకుంటూ కళ్ళు మూసుకుని మౌనంలోకి వెళ్ళిపోండి. స్వస్తి.